శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. ఇందల విషయంలో కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీ టెంబేస్వామి, బాలారాం ధురంధరు. శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయంలో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా ఇదియే కనుక. సచ్చరిత్రలోని 51వ అధ్యాయము ఇచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయముగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కరుగజేయుదురు. ఓ సాయి, మాయందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగచేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలగచేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను, సుఖశాంతులను కలగచేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును, వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును, వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ 1864 నుంచి 1926 వరకు జీవించారు. మధ్య పరగణాలలోని ఖాండ్వా గ్రామమనందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించారు. ప్రాథమిక విద్యను ఖండ్వా, హింగన్ ఘాట్లలో పూర్తి చేశాను. నాగ్పూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయిలో విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదివి 1883 పట్టభద్రుడయ్యాను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరాను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909 ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులేరి. ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడైన నానాసాహెబ్ చందర్కర్ను చూశాను. ఇద్దరూ కలిసి ఏవేవో విషయములు మాట్లాడుకునేది. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయము గురించి వర్ణించాను. 100 ఔషధములు దానిని నయము చేయలేకపోయాను. కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువుకు సాయి వద్దకు పోవాలనని నానాసాహెబు సలహా ఇచ్చాను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరిచాను. సాయిబాబా, నా భక్తిని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చేదను అనే వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతిని కూడా తెలియచేశాను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనసు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయుమని వేడుకొనెదను అని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంట్లో దిగాను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపర్గావుకు మమలద్దారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్కు వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించటకు సిద్ధపడుచుండెను. అహ్మద్నగర్లో ఉన్నటువంటి శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదని, శ్యామను తన భార్యతో కూడా రావాల్సిందని టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగా ఉన్నదని తెలుసుకున్నాం. మార్గములో గుర్రపు ప్రదర్శనకు పోవచ్చున్న నానాసాహెబ్ ఫాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షిత్ని కలిసి వారిని కూడా షిరిడికి తీసుకొని వెళ్ళమనిది. కాకాసాహెబ్ దీక్షిత్కు, మిరీకర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియచేసిరి. సాయంకాలం శ్యామ మిరీకర్ల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయమును కలగచేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గావుకు ఆనాటి రాత్రి 10 గంటల ట్రైన్లో పోవాలని నిర్ణయించుకుని, ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటం మీద తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపించాను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలని నిశ్చయించుకున్నో వారే పటము రూపముగా అచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దం పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దం వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మతులు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్బు శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటలలోపు స్టేషన్కు పోయి టిక్కెట్లు కొన్నరి. బండి రాగా సెకండ్ క్లాసు కిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ దీక్షితుడే. అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాం చేరిరి. బండి దిగ్గానే షిరిడీకి పోవటకు సిద్ధముగా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబు నానాసాహెబు కౌగిలించుకునిరి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములతో నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును, వారిని తోడుకుని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియచేసెను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొను. అతడు బాబా పాల పొందిన అనుభవములు లెక్కలేనన్ని కలవు. వారిని అన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయంతో ముగించదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926 జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్తో రైలు ప్రయాణము చేయుచు, బాబా విషయము మాట్లాడుచు, సాయిబాబా ఎందు మనస్సును లీనము చేసెను ఉన్నట్లుండి తన శిరస్సును హేమాడ్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టిచ్చుకాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబేస్వామి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుందురు. ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వాముల వారు టెంబేస్వామిగా పిలువబడిదరు. వారు రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లేరడగు పుండలీకరావు వారిని చూచుటకే కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీరావుకి ఇచ్చి ఇలా అనిరి, దీనిని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో అర్పించుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుము అనుము. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడుంట సమంజసముగా ఉండెను. ఏలనగా బాబా వలె వారును కూడా రాత్రింబవాళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. ఒక నెల పిమ్మట పుండలీకావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడ చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు పోయిరి. పరగడుపునే నీళ్లు తాకూడదని కారపోటుకులు ఉపహారంగా చేసిరి. అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగలగొట్టి దాని కూరను అందులో కలిపి అటుకులను రుచికరంగా చేసిరి. దురదృష్టము కలది ఆ కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావుకు ఇచ్చినదే. షిరిడీ చేరినప్పటికీ పుండలీకరావు ఈ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగిలిన విచారించను, భయముచే వణుకుచు సాయిబాబా వద్దకు ఎగను. టెంకాయ విషయము అప్పటికే సర్వజ్ఞుడైన బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలువుచ్చు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదను అనెను. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కన్నా ఎన్నో రెట్లనియూ, దాని విలువకు సరిపోవున్నది ఇంకొకటి లేదనియూ చెప్పుచూ నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పం ప్రకారమే నీకు ఇవ్వబడెను. తుదకు దారిలో పగలగొట్టబడెను, దానికి నీవే కర్తవని అనుకొననేలా. మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు. గర్వాహంకారరహితుడిపై ఉండుము, అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించను చూడు. బాలారాం ధురంధర్ 1878 నుంచి 1925 వరకు జీవించను. బొంబాయికి దగ్గరనున్న సాంతాక్రజ్లో పరాఠే ప్రభు జాతికి చెందిన బాలారాం ధురంధర్ అనేవారు ఉండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్గా ఉండెను. ధురంధర్ కుటుంబంలోని వారందరూ కూడా భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన కలిగిన వారు. బాలారాం తన జాతికి సేవ చేశాను. ఆ విషయమై ఒక గ్రంథము రాశాను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912 సాయిబాబాతో పరిచయం కలిగాను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పాను, ఈ రోజున నా దర్బార్జనులు వచ్చుచున్నారు అనెను. ధురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయం ఉందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచూ కూర్చుని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను, వీరే నా దర్బార్జనులు, ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా ధురంధర సోదరులతో ఇట్లనెను, గత 60 తరముల నుండి మనము ఒండొర్లము, పరిచయము కలవారము. సోదరులందరూ వినయ విధేయతలు కలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగిడించిరి. సాత్విక భావములు అనగా కండ్లనీరు కారుట, రోమాంచనము, వెక్కుట, గొంతుక ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించను. వారు అందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము తాగుచు దానిని బాలారామునకిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందచేశాను. ఇదియే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుంచి ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేశాను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరలా వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము ధురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడహారతి సమయమందు అదే కాంతిని, పాండురంగ విటలోని ప్రకాశమును బాబా ముఖమునందు కనుగొనెను. బాలారాం ధురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసాను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాం జీవితము ప్రప్రథమమున వ్రాయబడెను. అందులో వారు షిరిడీకి వచ్చిన విషయం కూడా చెప్పబడి ఉన్నది. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినార్పణమస్తు. శుభం భవతు.